హరే కృష్ణ దండ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి తీసుకొని 31వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు గర్భంలోంచి శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువు పడే కష్టాలు, ఇంకా పెరిగే సమయంలో అనుభవించే కష్టాలు కొద్దిగా చర్చించుకుంటాం అన్నమాట. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సహగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రిష్టాయ భూతలి శ్రీమతే భక్తివేదాంత స్వామేనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తో ఈరోజు శ్లోకం 22వ శ్లోకం. ఇది కపిలముని చెప్పే వాక్యాలు. కపిల ఉవాచ ఏవం కృత మతిర్గర్భే దశమాస్యస్తు వన్ ఋషి సద్య క్షిపత్య అవాచీనం ప్రసూత్యై సూతి మారుత. ఇప్పుడు కపిలముని ఏం చెప్తున్నారంటే, అలా ఒక 10 నెలలు అయిన తర్వాత ఈ యొక్క శిశువు, గర్భంలో ఉన్న శిశువు ఇటువంటి కోరికలతో ఉంది. ఇప్పుడు లోపల మనం చూసాం ఏం ప్రార్థించుకుంటుందో గర్భంలో ఉన్న శిశువు, ముందు ఉన్న శ్లోకాల్లో చర్చించుకున్నాము. సో ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ భగవంతుణ్ణి గుణగానం చేస్తుంది. ఆ సమయంలో, సమయం అంటే ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇప్పుడు బయటికి రావాల్సిన జన్మించాల్సిన సమయం వచ్చేసింది. సో అప్పుడు అక్కడ వాయువు, లోపల నుంచి వాయువు ఆ శిశువుని బయటికి పంపిస్తాయన్నమాట. సో శిశువు అలా బయటికి తలకాయ కిందికి ఉంటుందంట, అలా బయటకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా తద్వారా శిశువు జన్మిస్తుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశిస్తుందన్నమాట. సో తేనా వసృష్ట సహస కృవాక్షిర ఆతుర వినిష్క్రామతి కృచ్రేణ నిరుచ్ఛ్వాసోహత స్మృతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా సడన్గా ఎంతో తీవ్రమైన గాలి ఒత్తిడితో కిందికి తోసేస్తారన్నమాట, తోసేస్తుంది ఆ గాలి వాయువు. సో తద్వారా ఏంటంటే శిశువు ఎంతో కష్టంతో, ఇక్కడ అందుకే రాశారు కృచ్రేణ, కృచ్రేణ అంటే చాలా విత్ గ్రేట్ ట్రబుల్, చాలా కష్టంతో తల కిందికి ఉంటుంది, గాలి కూడా ఆడదంట, ఊపిరి ఆడదంట, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుందంట. సో అలాంటి సమయ అలాంటి ద్వారా అలాంటి మాధ్యంతో జన్మించే కానీ వెంటనే ఆ యొక్క ఎంత బాధ అంటే ఎంత నొప్పి ఉంటుందంటే అంత స్మరణం అంతా కూడా అంత మర్చిపోతుందన్నమాట శిశువు. అండ్ ఇప్పటి వరకు ఎన్నో ప్రార్థనలు చేసుకుంది కదా గర్భంలో ఉండి, సో అదంతా కూడా మర్చిపోతుందన్నమాట. అది నిరుశ్వాసో హతస్మృతి, శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది అలాంటి పరిస్థితుల్లోంచి జన్మిస్తుంది శిశువు. ఆ సమయంలో ఇంకా మొత్తం ఇంకేం జ్ఞాపకం ఉండదు, అంతా మర్చిపోతుంది. సో అలా అన్నమాట కృచ్రేణ. సో ఇంత సో జన్మించే ప్రాసెస్లో ఈ శిశువు ఎంతో బాధను అనుభవిస్తుంది. అందుకని మనం అంటాం కదా, అంటే భగవద్గీతలు ఇచ్చారు కదా, జన్మ మృత్యు జరావి అది దుఃఖ దోషాన్ని దర్శనం అని. సో ఈ నాలుగు దుఃఖాలు అని చెప్పుకున్నప్పుడు చాలామందికి అర్థం కాదు, మొదటిది జన్మ ఎలా దుఃఖపూరితమైంది అని. అందరూ జన్మించినప్పుడు అందరూ ఆనందిస్తారు కదా ఎవరైనా జన్మిస్తే, కానీ ఆ శిశువు మాత్రం ఆ సమయంలో జన్మించే సమయంలో చాలా కష్టాన్ని అనుభవిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఎలా చెప్తున్నారంటే అలా శ్వాస కూడా ఆగిపోయే అంత సమస్య అంటే అంత కష్టాన్ని ఎదుర్కొంటుంది, అంతా మర్చిపోతుంది, ఇంకా ఏం జ్ఞానం ఉండిన ముందు గర్భంలో ఉన్నప్పుడు. సో ఒక్కొక్కసారి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ, ఒక్కొక్కసారి ఎంత కష్టం అంటే అది తట్టుకోలేక ఒక్కొక్కసారి జన్మించిన తర్వాత అప్పుడే మృతి చెందిపోతుంది శిశువు, లేకపోతే ఒక్కొక్కసారి ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోతుంది అనుకోండి, కానీ మళ్ళీ మెలుకువగా వస్తుంది, లేకపోతే దానికి జీవం వస్తుంది. అందుకే చూస్తారు చాలాసార్లు ఎప్పుడైనా సరే శిశువు పుట్టినప్పుడు వెంటనే ఏడుస్తుంది, ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితిలోంచి జన్మించింది కనుక శిశువు. సో ఇది మనము కూడా అనుభవించాం అందరం, కానీ ఇప్పుడు మనకేం గుర్తులేదు. సో అలాగే మనం ఎన్నో విషయాలు గర్భంలో ఉన్నప్పుడు గుర్తుంచుకునే కూడా మర్చిపోయాం, ఇక్కడ రాగానే ఇప్పుడు మనకు ఇది అంత బాధ కూడా మనకేం గుర్తుకులేదు, అందుకనే జన్మ బాధ ఎవరికి గుర్తుండదు. ఈ యొక్క భౌతిక ప్రపంచం అలా మాయా ప్రపంచం అలా ఉందన్నమాట, మనం మర్చిపోతాం. సో నెక్స్ట్ చూద్దామంట, పతితో భువ్యశ్రన్ మిశ్ర విష్టా భూరివ చేష్టతే రోరుయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః. సో ఇంకేముంది ఇక్కడ, ఈ విధంగా ఇప్పుడు ఈ శిశువు అలా భూమి మీద కానీ బెడ్ మీద కానీ ఎక్కడైనా పడగానే గ్రౌండ్ మీద ఇక్కడ రాశారు అలా భూమి పతితో భూమి అలా భూమి మీద పడగానే శిశువు అప్పుడు వెంటనే అంటే మాత గర్భం నుంచి పుట్టినప్పుడు జన్మించినప్పుడు దాంతోపాటు మలమూత్ర రక్త అన్నీ కూడా ఉంటాయి. ఎలాగైతే ఒక కీటన్ విష్టాభు విష్టలో ఉండే పురుగులు ఉంటాయి కదా, అవి ఎలా కనిపిస్తే అలా. సో ఆ సమయంలో మొత్తం ఇంతకుముందున్న ఎంతో జ్ఞానం ఉండేది కదా గర్భం లోపల ఉన్నప్పుడు ప్రార్థించుకుని శిశువు, సో ఆ జ్ఞానం అంతా కూడా మర్చిపోతుంది. ఇప్పుడు మాయా ప్రభావితమై ఏడవడం మొదలు పెడుతుంది అన్నమాట, చాలా ఏడుస్తుంది. పరాచందం న విదుష పుష్యం మానో జనేన సహ అనభిప్రేతం ఆపన్న ప్రత్యాఖ్యాతం మనీశ్వర. సో ఆ విధంగా గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత శిశువు, దాని తర్వాత శిశువుని ఎవరో ఒకరు సంరక్షణలో ఇస్తారు. ఆ సంరక్షించే వాళ్ళు శిశువుని అంటే ఎవరైనా నర్సు కానీ ఇంకెవరైనా ఆయా కానీ, సో వారికి తెలియదు అన్నమాట ఎవరైనా సంరక్షిస్తారు, వాళ్ళకి ఏం తెలియదు అసలు శిశువుకి ఏం కావాలి ఎందుకు బాధపడుతుందని తెలియదు. సో చాలాసార్లు వాళ్ళు ఏవో దానికి ఆ శిశువుకి తినిపిస్తారు, లేకపోతే తాగిపిస్తారు, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఆ శిశువుని పెడతారు, అది దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు శిశువుకి, అయినా కానీ శిశువు ఏం చేయలేదన్నమాట, ఇంకా మాట్లాడలేదు ఏం చేయలేదు కనుక. సో అది అనుకూలమైన పరిస్థితి అయినా ప్రతికూలమైన పరిస్థితి ఎలా ఉన్నా ఇంకా భరించాల్సిందే. చాలాసార్లు దానికి నచ్చని పరిస్థితుల్లో ఆ శిశువుని ఉంచుతారు, లేకపోతే ఆ శిశువుకి అవి ఆ విషయాలు ఇస్తారు అందిస్తారు అలా. సో శిశువుకి ఏంటంటే అది నచ్చుకున్నా కానీ ఏం చేయదు, స్వీకరించాల్సిందే. సో ముందు గర్భంలో ఉన్నప్పుడు కూడా శిశువుకు అసలు వాతావరణం అక్కడ ఏమీ నచ్చేది కాదు, ఎంతో కష్టంగా ఉండే, భగవంతుడిని ప్రార్థన చేసుకుంటుంది. కాకపోతే అప్పుడేంటంటే శిశువుకి ఏమి కావాలో తినడానికి, వాతావరణం బాగలేకున్నా కానీ శిశువుకి ఏది కావాలో పోషణకు అది మాత నుంచి శిశువుకి లభించేది, దాంట్లో సమస్య ఉండేది కాదు, ఇది ప్రకృతి యొక్క అరేంజ్మెంట్. కానీ శిశువు ఇలా గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం, ఇప్పుడు శిశువుకి ఒకటి తినాలనుకుంటే లేకపోతే ఏదైనా తాగాలనుకుంటే వీళ్ళు ఇంకొకటి ఏదో ఇస్తారు. ఇప్పుడు ఆయ కానీ నర్స్ కానీ ఎవరైనా చూసుకునే వాళ్ళు శిశువుని. సో పాలు తాగాలని ఏడిస్తే శిశువుకి వాళ్ళు ఇంక వేరే ఏదైనా పట్టించేస్తారనమాట, ఏదైనా మందు ఇచ్చేస్తారు. ఓ ఏడుస్తుంది, కడుపు నొప్పి ఉన్నట్టుంది శిశువుకి, సరే దీనికి ఈ మందు ఇచ్చేద్దాం, ఈ డ్రాప్స్ ఇచ్చేద్దాం, లేకపోతే అలా వేరే ఏదైనా మెడిసిన్ ఇచ్చేయచ్చు. అది చేదుగా ఉండొచ్చు, అది శిశువుకి అక్కర్లేదు అనుకోండి, అంటే శిశువుకి అవసరం లేదు, అది అడగట్లేదు. అయినా కానీ అలా సరిగ్గా అర్థం చేసుకోక శిశువుకి ఏం కావాలనే విషయాలు ఏవో ఒకటి ఇచ్చేసేయచ్చు, తద్వారా శిశువు ఇంకా కష్టం పెరిగిపోతుంది శిశువుకి. ఎందుకంటే శిశువు ఓన్లీ అప్పుడు ఏడవగలుగుతుంది, ఎంత బాధ కలిగినా, ఇప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి వ్యక్తపరచలేదు ఎగ్జాక్ట్లీ ఏం కావాలనేది. సో ఇది ఒక రకమైన కష్టం అనిపిస్తుంది శిశువు. షాయితో శుచి పర్యంకే జంతు స్వేదజ దూషితే నేశః కాండూయనేంగానాం ఆసన్నోత్థాన చిష్టనే. సో ఆ విధంగా జన్మించినప్పుడు మొత్తం అలా రక్తం మలమూత్రాన్నితో కలిపి జన్మిస్తుంది. సో ఆ విధంగా అప్పుడు ఎన్నో రకాల జర్మ్స్, కీటకాలు లేకపోతే జర్మ్స్, పురుగులు, అవన్నీ అవేంటంటే శిశువు యొక్క చర్మాన్ని కుట్టేస్తూ ఉంటాయన్నమాట, కాటేస్తూ ఉంటాయి. సో తద్వారా ఏంటంటే దానికి ఆ శిశువుకి చాలా దురద కలుగుతుంది, ఒక దగ్గర నొప్పి వేస్తుంది. అయినా ఆ జర్మ్స్ని లేకపోతే ఆ కీటకాలని ఆ శిశువు తీయలేదు, ఏమి చేయలేదు అనమాట. అది ఆ యొక్క దురద నుంచి కానీ ఉపశమనం పొందడానికి శిశువు ఏమీ చేయలేకపోతుంటుంది. సో ఏమీ చేయలేక కదలలేక నించోలేక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేక ఇప్పుడు పుట్టింది కనుక శిశువు, సో రకరకాల కష్టాన్ని అనుభవిస్తుంది అన్నమాట శిశువు. సో అందుకనే మనం ప్రభుపాద గారు రాస్తున్నారు, శిశువు జన్మించగానే ఏడుస్తుంది. ఎందుకంటే ఏడుస్తుంది శిశువు అంటే ఏదో కష్టాన్ని అనిపిస్తుంది, అందుకే ఏడుస్తుంది, లేకపోతే ఎందుకు ఏడుస్తుంది శిశువు. సో గర్భంలో ఉన్నప్పుడు కూడా శిశువుకి చాలా కష్టాలు అనిపించేది, ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు జన్మించిన తర్వాత కూడా ఇంకా ఇబ్బందులు. సో ఏమి ఇప్పుడు దానికి ఎలా ఉపశమనం అనేది దానికి ఒక మార్గం, అది సూచించుకోలేకపోతుంది శిశువు. తుండంతి ఆత్మత్వచం దంశ మశక మత్కునాదయ రుదంతం విగత జ్ఞానం క్రిమయ క్రిమికం యత. సో అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ శిశువు రకరకాల పురుగులు కానీ కీటకాలు కానీ క్రిములు ఇక్కడ రాసరిగా క్రిమయ క్రిమికం లేకపోతే దోమలు కానీ చీమలు కానీ ఏవో ఒకటి అవి కుడుతూ ఉంటాయి ఈ విధంగా. ఎందుకంటే శిశువు యొక్క చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది కనుక అది చాలా దానికి బాధ కలుగుతుంది శిశువుకి. ఇంకా అప్పుడు శిశువు ముందే ఆ జ్ఞానం ఉన్న ముందున్న జ్ఞానం గర్భంలో ఉన్నంత జ్ఞానం అంతా మర్చిపోయింది, అలా మొత్తం జ్ఞానం మర్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని శిశువు ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే చూడండి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు ఎందుకు శిశువు ఏడుస్తుంది. ఎవరు ఆలోచించారు కదా, పుట్టగానే శిశువు ఏడుస్తుంది, ఏడవగానే అందరు నవ్వుతారు, అంటే అందరూ ఆనందిస్తారు శిశువు జన్మించిందని. కానీ శిశువు చాలా అప్పుడు బాధను అనుభవిస్తుంది, అది ఎవరికి ఊహించరు కూడా ఆ సమయంలో. సో విగత జ్ఞానం, సో ముందు చాలా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండే శిశువు, కానీ అంత మర్చిపోయింది ఇప్పుడు మొత్తం కూడా. ఇప్పుడు అంత మాయా యొక్క ప్రభావితం అయిపోయింది, మాయా చేత ఎక్కువగా శిశువు. సో గర్భంలో ఏం ఆలోచించిన శిశువు అనే విషయం అంతా కూడా మర్చిపోయింది ఇప్పుడు శిశువు. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఇదంతా ఇట్లా డీటెయిల్గా మనం చర్చించుకుంటున్నామంటే ఉంది భాగవతంలో, ఎందుకంటే మనకు తెలియజేయడానికి. సో ఇంత కష్టం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా పుట్టినప్పటి నుంచి ఇంక పుట్టుకొక ముందు నుంచే కష్టాలు స్టార్ట్ అవుతాయి ఈ భౌతిక ప్రపంచంలో, వచ్చే వరకు ఉంటాయి. ఇంకొక విషయం ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభుపాల ద్వారా రాశారు, శిశువుకి ముందు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అంటే గర్వంలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మర్చిపోయింది. అంటే ఒక వ్యక్తి ఒక సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సేకరించిన అతని దగ్గర ఉన్న కొన్ని కొన్ని సమయాల్లో మర్చిపోవచ్చు. సర్కమ్స్టాన్షియలీ ఈజ్ ప్రోన్ టు ఫర్గెట్ ఇట్, మర్చిపోయే అవకాశం ఉంది ఒక జీవాత్మకి. సో అందుకనే ఇది పిల్లల కోసమేనే కాదు, శిశువులకి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. అందుకని మనము ఓకే ఈరోజు విన్నాం కదా, కొంచెం జ్ఞానం తెలుసుకున్నాము, సరిపోయింది, ఇంకా మనం అయిపోయింది జీవితంలో, ఉద్ధరించిపోయింది మనం ఉద్ధరించుకున్నాం అంటే సరిపోతుందన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, కానీ దాన్ని కాపాడుకోలేకపోతే, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో, లేకపోతే మనం సరిగ్గా దీన్ని రక్షణ కల్పించకుండా ఉంటే మనం ఈ జ్ఞానాన్ని కూడా కోల్పోవచ్చు, మర్చిపోవచ్చు. ఇది జ్ఞానం ఈరోజు సంపాదించుకొని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం రేపు మళ్ళీ దాన్ని మర్చిపోయి మనము దాని యొక్క లాభాన్ని అంటే వినియోగించుకోలేము, దాన్ని అలాంటి పరిస్థితి రావచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోల్పోకుండా, ఎందుకంటే ఇది మర్చిపోయే లక్షణం ఒకటి ఉందన్నమాట భౌతిక ప్రపంచంలో. సో కొన్ని కొన్ని ఏవైతే అనుకూలమైన పరిస్థితులు కావో, అలాంటి అనుకూలమైన పరిస్థితులు కావో మన భక్తి మార్గానికి ఆధ్యాత్మిక మార్గానికి, వాటికి మనము దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని అర్థం. తద్వారా మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండగలుగుతామని మీరు అడగచ్చు. అదేంటి ఎటువంటి పరిస్థితులు అంటే, అది మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాం. నెక్స్ట్ మొత్తం అదే అసత్సంగం, లేకపోతే అలాంటి దుస్సంగం యొక్క ప్రభావం ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. సో ఈరోజు ఇదే టాపిక్ చర్చించుకుందాం, ఇంకా కొద్దిగా ఉంది. ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభిప్సితో జ్ఞానాత్ ఇద్దమన్యు సుచార్పిత. ఇంకేమంటారంటే ఇక్కడ, ఈ విధంగా ఈ శిశువు తన చైల్డ్హుడ్, శిశువు నుంచి చైల్డ్హుడ్ అంటే ఒక 5 సంవత్సరాల వరకు చైల్డ్హుడ్ అంటారు, అంటే పసితనం అనుకోవచ్చు, పసివాడు అనుకోవచ్చు. సో ఇలా అంటే మొదటి 5 సంవత్సరాలు రకరకాల దుఃఖాలను అనుభవిస్తుందంట శిశువు. తద్వారా నెక్స్ట్ బాయ్హుడ్, పౌగండం ఏవచ తర్వాత, పౌగండం అంటే ఆ బాయ్హుడ్ 5 ఏళ్ళ వయస్సు నుంచి ఇక నెక్స్ట్ 15 ఏళ్ళ వయసు వరకు పౌగండం అంటాము. సో ఆ వయసుకు చేరుకుంటుంది. కానీ ఈ వయసులో పౌగండంలో కూడా అంటే 5 నుంచి 15 సంవత్సరాల వయసులో కూడా ఏవో రకరకాల కష్టాలు అనుభవిస్తుందంటే శిశువు, అంటే ఆ ప్రాణి జీవాత్మ. ఇప్పుడు ఈ జీవాత్మ అప్పుడు కూడా ఎటువంటి దుఃఖాలను అనుభవిస్తుందంటే, అప్పుడు ఎన్నో రకాల కోరికలు, ఇది కావాలి అది కావాలి అని, కానీ అవి దొరకవు. అవి దొరకనప్పుడు చాలా బాధ. ఇదంతా అజ్ఞానం కారణంగా. తద్వారా ఇలా కోరుకోవడం, అజ్ఞానంతో ఏవేవో అవి కోరుకోవడం, అవి దక్కక ఎంతో దానివల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది, ఎంతో కోపం క్రోధం ఉత్పన్నమై తర్వాత బాధ, తర్వాత నిరుత్సాహం, సారీ, ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ పోగొండం వయసులో కూడా జరుగుతుందన్నమాట. సో మొదటి 5 సంవత్సరాలు అయితే చైల్డ్హుడ్ చూసాం మనము. దాని తర్వాత 5 నుంచి 15 వరకు పోగొండం, దాని తర్వాత యవ్వనం మొదలవుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు పోగొండంలో అంటే తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తారు. ఓకే, స్కూల్లో జాయిన్ చేస్తే అది ఇష్టం ఉండదు శిశువుకి, అంటే పిల్లవాడికి. సో కానీ ఇష్టం లేకున్నా కానీ వెళ్ళాల్సిందే స్కూల్కి. సో అలా ఎప్పుడు పిల్లలు ఆడుకోవాలనుకుంటారు, కానీ ఆడుకోవడానికి సమయం ఉండదు, ఎగ్జామ్స్, స్కూళ్ళు లేకపోతే ఇలాంటి ఉండేసరికి. ఇంకా ఎప్పుడు ఆడుకుంటూనే ఉండాలనుకుంటారు, కానీ ఎప్పుడు ఆడుకుంటూ ఉండలేకపోతారు. ఇప్పుడు కరోనా కారణంగా స్కూల్ లేక ఇంట్లో ఆడుకుంటున్నారేమో, కానీ మామూలుగా చెప్తున్నారు. సో ఈ విధంగా ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు కోరుకుంటారు ఒక పిల్లలు. నాకు ఇది ఏదైనా చూస్తే బొమ్మ కానీ ఏదైనా సరే అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. తర్వాత అది దొరికితే సరే, దొరకకపోతే ఏడుస్తారు. కొన్ని దొరుకుతాయి, కొన్ని ప్రతి ఒక్కటి కావాల్సిందల్లా దొరకడం కష్టం. సో ఏదో ఒకటి దాన్ని తీసుకొని వాళ్ళు ఇంకొకరితో గొడవపడడం కానీ, ఏడవడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ, క్రోధానికి గురవడం, ఇలా బాధను అనుభవిస్తుంటారు. ఇక్కడ ఇదొక రకం, ఇదొక అజ్ఞానంలో, చిన్నతనంలో ఇదొక రకమైన కష్టం కూడా అనుభవిస్తారు. సహ దేహేన మానేన వర్ధమానేన మన్యున కరోతి విగ్రహం కామీ కామిష్వంతాయ చాత్మనః. ఈ విధంగా శరీరం పెరుగుతుంది జీవాత్మది. ఈ శరీరంతో పాటు ఆ జీవాత్మ ఏంటంటే తన అహంకారాన్ని, క్రోధాన్ని, ఇవన్నీ కూడా పెంచుకుంటూ వెళ్తుందన్నమాట సాధారణంగా. సో ఇక్కడ భక్తుల గురించి చెప్పట్లేదు, సాధారణంగా ఒక భౌతికవాది, ఒక కర్మి కానీ, ఒక వ్యక్తి నార్మల్గా జీవించే వాళ్ళు. తద్వారా ఏంటంటే ఇంకా ఇంకొకరి పట్ల ఈర్ష, ఇవన్నీ ఇంకా పెంచుకోవడం, ఇంకొకరు ఎవరైతే వాళ్ళలాగే కామి, సిమిలర్లీ లస్టీ పీపుల్, అంటే వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు ఇంకొకరు కూడా అదే కోరుకుంటారు, అంటే కాంపిటీటర్, వాళ్ళని చూసి ఈర్షపడడం, వాళ్ళ పట్ల శత్రుభావన పెంచుకోవడం, ఇలా ఒక జీవాత్మ పెరుగుతున్న కొద్దీ అహంకారం, శత్రుభావన, క్రోధం ఇవన్నీ కూడా పెంచుకుంటూ పెరిగిపోతుంది అన్నమాట, పెరుగుతుంది వయసులో. సో అర్జునుడు అడుగుతాడు కదా భగవద్గీతలో కృష్ణుణ్ణి, అప్పుడు కృష్ణుడు అంటాడు ఏంటి కారణం, అసలైన కారణం అంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఇదే, లస్ట్, కామం ఒకటే కారణం. ద్వారానే ఒక జీవాత్మ, ఒక వ్యక్తి పతనం అయిపోతాడు. సో ఫస్ట్ కోరుకుంటారు వ్యక్తి, అది ఆ కోరిక పూర్తి కాకపోతే అప్పుడు ఆ కామం అనేది క్రోధంగా మారిపోతుంది. ఈ విధంగా ఈ కామము, క్రోధం ఇవన్నీ కూడా రజోగుణ తరం మీద ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా క్రోధం అనేది తమోగుణంలో ఉంది. రజోగుణం యొక్క నుంచి ఉత్పన్నమయ్యేది కామం అయితే దాని తర్వాత క్రోధం ఉత్పన్నమవుతుంది తమోగుణం నుంచి. సో ఈ తమో రజోగుణములతో ఎక్కువగా ప్రభావితమయ్యి తద్వారా ఆత్మ, జీవాత్మ ఈ విధంగా వ్యవహరించి తర్వాత నరకానికి వెళ్తుంది. అందుకనే మనము ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తారు కామాన్ని మనము ప్రేమగా మార్చు, భగవంతుడికి సేవలో అంకితం చేసి. కామం అంటే మనము ఏదో మన ఇంద్రియ తృప్తి కోసం కోరుకుంటాము, మనకు కావాలి ఇది అని, మన ఇంద్రియాలకి ఆనందాన్ని ఇస్తుందని. సో అది కామం. కానీ ఏదైతే మనము భగవంతుడిని సంతృప్తిపరచడానికి మనం కోరుకొని, అదే మన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడం కోసం కాకుండా భగవంతుడి ఇంద్రియాలని, లేకపోతే భగవంతుడి సంతృప్తి కోసం మనం ఏదైతే కోరుకొని ఆ విధంగా మనం కార్యాలు చేస్తామో అదే ప్రేమ, అదే కృష్ణుడి పట్ల అది ప్రేమగా మారిపోతుంది. కామనే, ఈ కామం అనేది కృష్ణుడి పట్ల ప్రేమగా మారిపోతుంది అని మనకి మన ఆచార్యులు నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. కామకృష్ణ కర్మార్పణే. సో మనం అన్నీ కూడా ఈ విధంగా రకరకాల కర్మలు కృష్ణుడికి చేసుకొని మన కామాన్ని కూడా కృష్ణుడికి అర్పితం చేయవచ్చు, తద్వారా అది ప్రేమగా మారిపోతుంది. సో ఈ విధంగా మనం అన్నీ కూడా భగవంతుడి సంతోషి కోసమే కోరుకుంటే అప్పుడు అదొక్కటే మార్గం అన్నమాట మనం ఈ కామం నుంచి బయటపడడానికి. తద్వారా మనము కోరుకోవడమే కాదు భగవంతు కోసం చేయాలి ఏదైనా, తద్వారా కార్యాలు కర్మ అర్పణే, మన కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించాలి. సో ఇక్కడ అది చెప్పారనమాట. అది ఆ విధంగానే మనం మన యొక్క కామవాసాన్ని శుద్ధపరచుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు మన ఆచార్యులు. సో అందుకని ఇక్కడ రూపగోస్వామి పాద కూడా చెప్పారు, ఎన్నో వస్తువులు విషయాలు ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో, కానీ అవన్నీ కూడా మనము మన కామాన్ని ఇంద్రియ తృప్తిని పూర్తి చేసుకోవడం కాదు కోసం ఉపయోగించకూడదు. మనం ఏంటంటే వాటిని ఉపయోగించవచ్చు భగవంతుడి సేవలో భగవంతుడిని సంతృష్టిపరచడానికి, కానీ వాటన్నిటి పట్ల కూడా మనము అనాసక్తులుగా అయి వాటిని ఉపయోగించుకోవచ్చు. వాటి పట్ల మనకి ఆసక్తి ఉండకూడదు, కానీ మనం అన్ని వస్తువులు కానీ విషయాలు కానీ ఉపయోగించవచ్చు భగవంతుడి సేవ కోసం. భూతై పంచావిరారబ్ధే దేహే దేహ్యద్బుధో సకృత్ అహం మమేత్య సత్క్రాహ కరోతి కుమతిర్మతిం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఈ యొక్క జీవాత్మ ఈ శరీరాన్ని స్వీకరించి పంచమహాభూతాలతో కూడుకున్న పంచభిర్ ఆరబ్ధే, సో ఈ పంచమహాభూతాలతో కూడుకున్న ఈ శరీరాన్ని స్వీకరిస్తుంది ఈ జీవాత్మ. ఇదే నేను, ఈ శరీరం నేను అనే ఆలోచనతో ఈ అజ్ఞానంలో ఉంటుందన్నమాట. ఆ అజ్ఞానంలో అన్నీ కూడా అలాగే పంచమహాభూతాలతో నిర్మించిన అన్ని వస్తువులు కూడా నావి అనే భావనతో ఇంకా వాటిని ఇంకా లబ్ధి ఇంకా పెంచుకొని అలాంటి వస్తువులు పెంచుకొని ఇంకా వాటి పట్ల ఆసక్తిని పెంచుకొని ఇంకా తమోగుణంలోకి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అహం మమేత్య సద్గ్రహ, ఇదంతా నేను, ఇదంతా నాది, ఇదే సమస్య అన్నమాట. సో ఈ విధంగా మొట్టమొదటిది ఏంటంటే మొదటి అజ్ఞానత ఏంటంటే ఒక జీవాత్మ ఈ శరీరం నేను అనుకోవడం, దాని తర్వాత ఇంకా వేరే అన్నీ కూడా శరీరంతో సంబంధించిన ఇంకా మిగతా భౌతిక విషయాలు వస్తువులు అన్ని శరీరాలు కూడా అన్నీ కూడా నావి నావి అనుకోవడం ఇంకొక అజ్ఞాత, ఈ అజ్ఞానత అంధకారం ఇంకా పెరిగిపోతుంది అన్నమాట, పెంచుకుంటుంది. దీని కారణంగానే ఎన్నో బాధలు ఒక జీవాత్మ అనుభవిస్తుంది. ఇది మూల కారణం అన్నమాట. ఎన్నో మీరు అనుకోవచ్చు, ఏంటిది ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఊరికే మరి శరీరం కాదు ఆత్మ అని ఎన్నిసార్లు చెప్తారు మాకు అర్థమవుతాయి ఏంటి అని. అర్థమవుతుందండి మీకు, మాకు తెలుసు మీరు చాలా బుద్ధిమంతులని. కాకపోతే ఇక్కడ ఏంటంటే అదే కారణం. మరి అలా అర్థమైనప్పుడు మరి ఎందుకు బాధపడతారు, అయ్యో నాది ఇది పోయింది నాది అది పోయింది నేను అది కోల్పోయాను ఇది కోల్పోయానని. ఎందుకంటే ఇంకా మనకు దాటి పట్ల ఆసక్తి ఉంది కాబట్టి మనము చాలా బాధపడుతుంటాం మనం ఏదైనా భౌతికంగా కోల్పోయినప్పుడు. సో అదే ఇక్కడ చెప్పారనమాట, మనం అన్నీ భౌతికంగా ఉన్న అన్ని విషయాలు వస్తువులు అన్నీ కూడా మనం ఉపయోగించవచ్చు వాడచ్చు, కానీ అది భగవంతుడి సంతృష్టి కోసం అని అర్థం చేసుకొని ఇంకా వాటి పట్ల ఆసక్తి ఉంచకుండా ఆసక్తి పెంచుకోకుండా చేస్తే అప్పుడు ఏంటంటే మనం అవి ఏమైనా కోల్పోయినా కానీ ఒకవేళ మనం బాధపడం అన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచం లేదు శాశ్వతం కాదు, ముఖ్యంగా భౌతికంగా అన్నీ అశాశ్వతమే. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఒకవేళ ఇది ఇటువంటి జ్ఞానం లేకపోతే అప్పుడు ఏమవుద్దంటే చాలా కష్టాన్ని అనుభవిస్తాం. సో మనము భౌతికంగా ఎంత మనము భౌతికంగా శరీరం కానీ వస్తువుల పట్ల కానీ ఆసక్తి మనకు ఉంటుందో, లేకపోతే ఇతర శరీరాల పట్ల కానీ, సో ఎంత ఆసక్తి మనకు ఉంటుందో అంత అజ్ఞానం మనకున్నట్టు అంత బాధ మనం అనుభవిస్తాం అన్నమాట. అందుకే ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇదే అందరికీ కావాలి, బాధల నుంచి బయటపడాలి, బాధపడకూడదు, ఆనందంగా ఉండాలి. సో మరి ఉండాలంటే ఇదే మార్గం, వేరే మార్గం ఏం లేదు, వేరే షార్ట్కట్స్ ఏం లేవు. ఇదే విషయాల్ని సరిగ్గా తత్వాలు అర్థం చేసుకోవాలి. తదర్థం కురుతే కర్మ యద్భద్దో యాతి సంస్కృతి యోను యాతి దదత్ క్లేశం అవిద్యా కర్మ బంధన. సో ఈ శరీరం కోసమే అంత. తదర్థం కురుతే కర్మ. ఈ శరీరం ద్వారానే అన్ని రకాల కష్టాలు మనకు వచ్చేది. ఒక విధంగా చూస్తే చూడండి, ఆత్మకి ఏం అవ్వదు, ఈ శరీరంకి ఏదో ఒకటి అవుతుంది, దాని ద్వారా మన కష్టాలను ఎదుర్కొంటాం. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా మన ఆత్మకేం చేయదు కానీ మన శరీరానికే అది హాని కలిగిస్తుంది. సో మనకు కష్టం అనేది, బాధ అనేది కలుగుతుంది. సో అందుకనే ఇక్కడ ఒకవేళ మనం ఇలాగే శరీరంతోనే మనను మనం గుర్తించుకొని రకరకాల కర్మలు చేసుకుంటూ ఉంటే అవిద్యా కర్మ బంధన, ఈ అవిద్యతోనే కనుక మనం కర్మలు చేస్తే, మనం ఎలాగో చేయాలి ఏవో ఒక కార్యాలు, కానీ అవి మనం జ్ఞానంతో భగవంతుడి కోసం, భగవంతుడి సంతృష్టి కోసం చేయాలి. అలా కాకుండా ఇలా ఇదే నా శరీరం, ఇదే నా శరీరంతో అంత జీవితం, శరీరానికి సంబంధించింది అంతనే అంత జీవితం అన్నట్టుగా దానికోసమే, దాని ఆధారంగానే ఎన్నో రకాల కర్మలు చేస్తే అప్పుడు మనం ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఇలాగే జన్మ మృత్యు చక్రంలో కర్మబంధనం బందీ ఉండిపోతాం అన్నమాట. మనం ముక్తులం అవ్వలేము. సో ఈ అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా తన శరీరం నుంచి, తన దేశము, తన భూమి, ఇట్లా తన వాళ్ళు, ఇలా శరీరానికి సంబంధించిన అన్నిటితో గుర్తింపు ఆయనకి, ఇది నా శరీరం, ఇది నా జాతి, ఇది నా ఫ్యామిలీ, ఇది నా దేశం, ఇది నా భూమి, లేకపోతే ఇలా అనమాట. సో ఇదంతా కూడా భౌతికమైన ఆలోచన విధానం అనమాట. తద్వారా ఏంటంటే మన బంధన ఈ భౌతిక ప్రపంచానికి పెరిగిపోతుంది. ఇవాళ రేపు ఇంకా ఎంత పెద్ద నాయకులైనా సరే, రాజకీయ నాయకులే కానివ్వండి, ఎవరైనా వాళ్ళందరికీ కూడా ఏమీ తెలీదు ఇది ఈ విషయం, అవునా? వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఈ వాళ్ళు వారి యొక్క వాళ్ళందరూ కూడా భౌతిక స్థాయిలోనే అందరినీ నడిపిస్తున్నారు, ప్రజల్ని కూడా తీసుకెళ్తున్నారు. తద్వారా అటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే భౌతిక స్థలం పైన జీవిస్తున్నారో వారిని అనుసరించే ప్రజలు అందరూ కలిసి అందరూ కూడా నరకానికి వెళ్తున్నారంట. అందయ తాందే రూప నియమాన. సో ఒక అంధుడు ఇంకొక అంధుడిని తీసుకొని వెళ్తున్నాడు. సో అంధుడు, అతను అంధుడు, అతనికే ముందు దారి తెలియదట్టు వెళ్తున్నాడు సరిగ్గా. సో అతన్ని వేరే వాళ్ళందరూ ఇంకా ఫాలో అవుతున్నారు, వేరే వాళ్ళందరూ కూడా చాలామంది, వాళ్ళందరూ కూడా అంధులే. సో ఒక అంధుడు ఇంకా మిగతా అందరు అంధుల్ని తీసుకొని ఎక్కడ వెళ్తారు? సో వెళ్ళి నరకానికి వెళ్తున్నారు. సో అదన్నమాట. సో ఇది సారం ఏంటంటే, ఒకవేళ ఎంత ఎన్ని రోజుల వరకు అయితే మీరు ఇలా భౌతిక స్థలం పైన ఉంటారో అప్పటి వరకు జన్మ మృత్యు యొక్క చక్రం నుంచి తప్పించుకునే అవకాశం లేదు అని, అదే ముఖ్య ఉద్దేశం ఇక్కడ చెప్పేది. సో మరి ఈ యొక్క ఈ జీవాత్మ ఇలా పెరుగుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, శరీరం పెరిగిన తర్వాత, పెద్దగైన తర్వాత ఇంకా ఏ విధంగా మరి అసత్సంగానికి గురై, అసత్సంగం అంటే ఏమిటి, దాని ప్రభావం ఎటువంటిది, దానివల్ల ఎంత మనకు హాని కలుగుతుంది, దాంతో ఎలా జాగ్రత్తగా ఉండాలి, మరి అవి తెలుసుకోవాలంటే మనము ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. ఇక్కడ ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జాయ్. శ్రీమద్ భాగవతం కీ జాయ్. సమవేత గౌరవ భక్త వృంది కీ జాయ్. నితాయ్ గౌర్ సిద్ధనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.